ఆపదా పహర్తారం దాతారం సర్వ సంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నామ్యహం తత్వం బ్రువాణాని పరం పరస్మాత్ మధుక్షరంతి వసతాం ఫలాని ప్రావర్తయ ప్రాంజలిరశ్మి దిశ్వే నామాని నారాయణ గోచరాణి.
తన పరువు నేలపాలైపోయినా సరే ఒక భక్తుడి పరువుని మాత్రం అలా నేలపాలు కానివ్వను, ఏమైనా సరే చేసి దాన్ని నిలబెడతాను అని భగవంతుడు ఎప్పుడు కూడా అనుకుంటాట. అందుకోసమనే అర్జునుణ్ణి చనిపోనివ్వకూడదు, అగ్ని దూకేనివ్వకూడదు. అర్జునుడు అగ్ని దూకేస్తే ద్రౌపదికి దుఃఖం వస్తుంది, ఆ దుఃఖం తను చూడలేడు. అర్జునుడి మీద ప్రేమ కాదు, తన భక్తురాలైన ద్రౌపది మీద ప్రేమ. ఆవిడికి బాధ వద్దు, ఆవిడ ఏడవకూడదు, ఆవిడ మంగళసూత్రానికి లోపం రాకూడదు అనేది భగవంతుడికి ఆకాంక్ష. అందుకోసమని ఆవిడ అర్జునుడి యొక్క ప్రాణం పోకూడదు అంటే ఆ లోపల దూరి దాక్కున్న జయద్రథుడు సైంధవుడు మళ్ళీ పైకి రావాలి. రావాలంటే ఎప్పుడు వస్తాడు? సాయంకాలం దాకా వాడు రానన్నాడు. సాయంకాలం అయిపోయింది అనిపిస్తే అప్పుడు బయటకు వస్తాడు. నన్ను చేయలేకపోయావు కదా అన్నట్టుగా. ఏం చేయాలి? అది ఇంకా మధ్యాహ్నమే. కానీ శ్రీకృష్ణుడు తన యొక్క చక్రాయుధాన్ని ప్రేరించి సూర్యుణ్ణి అడ్డివేసి సాయంకాలం అయిపోయింది అని అనిపించాడట. ఓ సాయంకాలం అయిపోయింది కదా, నీ ఆడిన మాట పోయింది కదా, ఇదిగో ఇప్పుడు నేను పైకొచ్చాను అని జయద్రథుడు పైకొస్తే అప్పుడు కొట్టవయ్యాడిని అని మళ్ళీ తన చక్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. ఇంకా అప్పటికి మధ్యాహ్నమే అయింది కనుక సరే అర్జునుడు ఆవేడ అతన్ని సంహరిస్తాడు. మొత్తానికి నేను చక్రం పట్టను ఆయుధం పట్టను అన్న శ్రీకృష్ణుడు ఆవేళ అర్జునుడు కోసమని చక్రాన్ని పట్టి ప్రయోగించి ఆవేళ తన కార్యాన్ని నెరవేర్చాల్సి వచ్చింది. అంటే ఆయుధం పట్టాడన్నమాటే కదా, తన మాట పోయిందన్నమాటే కదా. ఎవరి మాట కోసం? అర్జునుడి మాట నిలబెట్టడం కోసమని తాను తన మాటను వదిలేసుకున్నాడు. ఇది ఒకటోసారి. ఇంకా ఇలా చాలాసార్లు చేశాడండి. భీష్ముడి మాటను నిలబెట్టడం కోసం కూడా తన మాట వదిలేస్తున్నాడు. ఆయనకి మరి చాలా మంది ఉన్నారు కదా భక్తులు. భీష్ముడు ఒక పరమ భక్త శిఖామణి, ఆయన కూడా శ్రీకృష్ణుడి చేత నేను ఆయుధం పట్టిస్తా అన్నాడు. ఆయన అన్నాడు కనుక అలాగా ఒకనాడు ఎప్పుడైనా పట్టుకోవాలి. యుద్ధం ఆరంభమైనటువంటి 11వ రోజు మంచి తీవ్రంగా చెలరేగిపోతున్నాడు భీష్ముడు పితామహుడు. ఎవడు అతన్ని ఆపలేకపోతున్నారు. మరి ఏం చేయాలి? ఇంకా అర్జునుడు చూద్దామా, నిర్వీర్యుడైపోయి చేతకాక మొత్తం తోటకూర కాడలా వేళ్లాడిపోతున్నాడు. ఇలా కాక ఇప్పుడు ఈ భీష్ముడు వదిలేస్తే ఇక పాండవుల పనంతా కూడా సాఫ్ట్. అంటే ఆయన పాండవులు 5 మాత్రం వదిలేస్తా అన్నాడు. వీడు 5 నేను కొట్టను, మిగతా వాళ్ళందరినీ మొత్తం నేను చూసుకుంటా అన్నాడు. దుర్యోధనుడికి సంతోషమే, తాత మరేం పర్లేదులే, నువ్వు మిగతా వాళ్ళందరినీ చూసుకుంటే పాండవులు ఎదురు నేను చూసుకుంటానులే అన్నాడు. అదే మొదటి ఎగ్రిమెంట్ వాళ్ళకి. అన్నమాట ప్రకారం భీష్ముడు చెలరేగిపోయి పాండవులని బ్రహ్మాండంగా దుఃఖ పెట్టేస్తుంటే పాపం చేత కాక అర్జునుడు దిగులు పడిపోతుంటే చూసి జాలి కలిగి శ్రీకృష్ణుడు భీష్ముడి మాటని నిజం చేయడానిక, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానిక అన్నట్టుగా తను చక్రం చేతపట్టి ఒకసారి ఆ కుప్పించి ఆయన మీదకి దూకాడు. భీష్ముడు చాలా సంతోషించాడు. అయితే చేతిలో తను ఒక ఆయుధాన్ని పట్టుకుని ఉన్నాడు మహానుభావుడు. ఆవేళ భీష్ముడు అంటాడు, కృష్ణ నువ్వు సాక్షాత్తు పరమాత్మవి, నా ప్రభువు, నా ఆరాధ్య దైవం, నాకు సర్వస్వం నీవేనయ్యా. కనుక నీ ఆజ్ఞకి నేనెప్పుడు కూడా దాసుని. కానీ ఒక మాట, దాసుడు స్వామి, దాసుడు స్వామి. కానీ వీరుడు యుద్ధం అంటే అది యుద్ధమే. అంటే బిజినెస్ అన్నాం అనుకోండి, బిజినెస్ లాగా మాట్లాడితే భార్య అని బిజినెస్ లాగే మాట్లాడాలి. బిజినెస్ అనే పేరు పెడితే ఇప్పుడు షాప్ పెట్టుకున్నప్పుడు ఆ షాప్ లో కొడుకు కొనుక్కోవడానికి వస్తే కొడుకు దగ్గరనే డబ్బులు తీసుకునే వస్తువు ఇవ్వాలండి. నీకు కొడుకుగా ప్రేమ ఉంటే ఇంటికి వచ్చేసిన షాప్ లో ఉండే సామాన్ అంతా పట్టుకు వాడికి ఇచ్చేయి, నో ప్రాబ్లం. వాడి దగ్గర వాళ్ళు డబ్బులు వసూలు చేయక్కర్ల. కానీ షాప్ లోకి వచ్చి నేను కూడా కొనుక్కుంటాను బేరం ఆడాడు అనుకోండి, ఎంతవరకు బేరం ఆడుతూ అంతవరకు ఆడే అంతకెయ్యి పడే డబ్బులు చూసుకునే. మరి కొడుకైనా సరే, తండ్రి అయినా సరే, భర్త అయినా సరే, భార్య అయినా సరే, ఎవరైనా సరే, బిజినెస్ అంటే బిజినెస్, మంచితనం అంటే మంచితనం. కృష్ణ, ఇది యుద్ధరంగం. యుద్ధరంగంలో నువ్వు ఒక వీరుడుగా నిలబడ్డా, నేను ఒక వీరుడుగా నిలబడ్డా. చేత నా పరాక్రమం ఏమిటో చూడాలనుకుంటే నువ్వు అలా రా. కానీ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఏ ఆయుధం పట్టుకుని వచ్చి నాతో పోరాడ తలచేపటికి కూడా నా చేతిలో ఒక్క ధనుసు చాలు, మొత్తం ఇంత ప్రపంచాన్ని కూడా నిలకట్టడానికి. ఈ మాట మొట్టమొదటి చెప్పాడండి దుర్యోధనుడి దగ్గర తన యుద్ధారంభానికి ముందే. శక్తోహం ధనుషా ఏకేన నిహంతం సర్వ పాండవాన్. ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు ఒకదానిస్తే పట్టుకెళ్ళండి, స్పేర్ ధనస్సును కూడా పట్టుకెళ్తారండి. పరీక్షలకు వెళ్ళేవాళ్ళు చూడండి, ఒకటే పని పట్టుకెడతారా, కూడా ఇంకో కొన్ని పెన్నులు కూడా పెట్టండి, చక్కగా పొరపాటు రాస్తా ఆగిపోతే రీజులు రాయడం మానేస్తే ఇంకేది మళ్ళీ ఇంకొక పెన్నైనా పెట్టుకుని టక్కటక్క మళ్ళీ రాయాల్సి వస్తుంది. అదే ఒక రాజేసి అరగంటలోని వంద పాదికి పోయి రాసేసి ఈ పెన్ను కాస్త అయిపోతే సరే మళ్ళీ ఇంకో స్పేర్ పెన్ను కూడా అంటే ఒకటి రెండు స్పేర్ పెన్నులు కూడా పెట్టుకుంటారు. నేను కార్లో బయలుదేరి దూర ప్రయాణం చేసేటప్పుడు నాలుగు టైర్లు దానికి బాగానే ఉండి ఉండొచ్చు, కానీ ఇంకో పైన స్టెప్నీ కూడా పెట్టుకుంటారు. ఇదే ఎప్పుడైనా ఏమైనా ఒకటి ఫ్లాట్ అయిపోతే మళ్ళీ దాన్ని కూడా మార్చుకుని మళ్ళీ ప్రయాణం ఆగిపోకూడదు కనుక ముందుకు సాగాలి కనుక. యుద్ధానికి వెళ్లే మహానుభావులు కూడా అలానే కేవలం ఒక ధనస్సు కొన్ని బాణాలే పెట్టుకుని వెళ్ళరండి. ఒకవేళ ఈ ధనస్సు ఏ కారణం చేతనైనా అది విరిగిపోవచ్చు, దానికి కూర్చిన నారి తెగిపోవచ్చు, ఏదో అవ్వచ్చు. అలాంటప్పుడు ఇక మళ్ళీ చేతకాని వాడి ఆదుల వాడి దగ్గర దెబ్బ తిని రాకూడదు కదా. అంచేత కొన్ని స్పేర్ ధనస్సులు కూడా పెట్టుకుంటూ ఉంటారు. నేను వీరులందరూ పెట్టుకునే వాళ్ళందరూ కూడా చేసే పని, కానీ అట్లాగే ధనస్సు మార్చనక్కర లేకుండా ఎత్తిన ఒక ధనువుతోటే మొత్తం అందరినీ కూడా యుద్ధం పూర్తయ్యేంత వరకు చేసేయగలిగినటువంటి సామర్థ్యం నాకుంది. ధనుష ఏకేనా అహం త్యక్తః సర్వ పాండవాన్ నిహంతుం. మొత్తం పాండవుని వాళ్ళ సైన్యాన్ని అందరినీ కూడా నామరూపాలు లేకుండా చేసేయగలను, ఎత్తిన ధనువుని మళ్ళీ మార్చకుండా దింపకుండా. పరమాత్మ వాడి దగ్గర ఉన్నాడు కనుక నేను ఆ పని చేయనన్నాడు. శ్రీకృష్ణుడు వాళ్ళకి నేను రక్షకుణ్ణి అని నిలబడ్డాడు కనుక నేను ఆ రకమైనటువంటి ఉద్యమంలోకి దిగను, వాడిని వదిలేస్తాను. శ్రీకృష్ణుడు కూడా తన నిలబెట్ట జాలిన వాడే. అంచేత కృష్ణ జబర్దస్తి చేసి నన్నేదో కూల్చివేద్దాం అనే ప్రయత్నం చేయకు, ఆగిపోకడా. అయితే ఒక మాట, నేను నీచే ఆయుధం పట్టిస్తాను అని అన్నా, ఆయుధం పట్టను అని నువ్వన్నావు. ఈవేళ నీ మాట పోయింది, ఆయుధం పట్టావు. నేను పట్టిస్తానన్నాను, నా మాట తగ్గింది. నువ్వు పట్టను అన్నావు, పట్టావు, ఓడావు, అయిపోయింది యుద్ధం. ఇంకేమిటే ఇంక వేరే మళ్ళీ కొట్టుకోవడం గిట్టుకోవడం ఇదంతా ఇంక తర్వాత దీనికి ఉండేటటువంటి ఉత్తరపు ఇంక అంతే, అవన్నీ కొసర్లు. కానీ అసలు తేలాల్సినటువంటి సారం నేను గెలుచుట నీవు ఓడుట అనేది ఇప్పటికే సిద్ధమైపోయింది కనుక ఇక మళ్ళీ నేను ప్రత్యేకించి యుద్ధం చేయాల్సిన అవసరం ఇంకేముందయ్యా. డెసిషన్ ఈజ్ ఆల్రెడీ గివెన్. నేను గెలిపేశాను కనుక, నా మాట తగ్గేసింది కనుక, ఇప్పుడు నువ్వు నాకు స్వామివి, నువ్వు నాకు ప్రభువువి, ఇప్పుడు నేను నీకు దాసుని. ఇందాక దాకా దీనత్వం నిలబెట్టగలను అని చెప్పా. నువ్వు చూసుకున్నావు కమా, నీకు నా వల్ల ఎంత ఉందో కోటా కోటి అంటే దానికి సిద్ధమే. కానీ దానికి నువ్వు రెడీ కావు, నేను రెడీ కాను. నువ్వు ప్రభువువి, నేను దాసుని, కనుక నువ్వు శాసించు. ఏ భీష్మ, ధనం చూడలేయి అను. నువ్వు చెప్తే నేనేం చేయనయ్యా, నువ్వు వదిలేమంటే నేను వదలనా, కట్టుమో ధన దగ్గర భారిస్తానంటే ఆక్రమించు. ఇంత మాకేం కావాలి కనుక, విష్ణుడు చెప్పాయండి. అంటే నా ప్రతిజ్ఞను నువ్వు నిజం చేయడం కోసం శ్రీకృష్ణ, సంకల్ప మాత్రంతో ఇంత జగత్తుని సృజించగలిగినటువంటి వాడవే అయినా నన్ను గొప్పవాణ్ణి చేయడానికి నీకు నీ భక్తుల మీద ఉండే ప్రేమ సీమ ఎంతో లోకానికి చాటటానికని ఇలా నువ్వు దిగాల్సి వచ్చిందా తండ్రి. నిజంగా అక్కర్లేదు నువ్వు రథంలో కూర్చొని భీష్ముడు పడిపోగాక అంటే సాయిపోయి నువ్వంటే ఏం కాదయ్యా లోకంలోను. నీ సంకల్పానికి విరుద్ధంగా మరొక సంకల్పం చేయగలిగేటటువంటి వాడు ఎవడ నీ ప్రపంచంలో ఉంటాడే అసలు. అసలు రథంలోకి ఎక్కాలా, ఇక్కడ దాకా రావాలా? నీ రూమ్ లో కూర్చుని, అక్కడ నీ ఇంట్లోనే కూర్చుని ఈ కౌరవులంతా నేల కూలుగాక, ఈ కౌరవులంతా మరి లేవకుండుగాక అంటే అతను రాత్రి పడుకున్నాడు, పొద్దున లేస్తే కదా యుద్ధంలోకి రావడానికి. నువ్వు అంత పని చేయగలిగి ఉండి కూడా స్వనిగమపహాయ మత్ ప్రతిజ్ఞాం ఋతమధికర్తుం అవప్లుతో రథస్థ. నీ ప్రతిజ్ఞని వదిలి నా ప్రతిజ్ఞను నిజం చేయడానికి, తద్వారా నీకు నీ భక్తుడి మీద ఉండేటటువంటి ప్రేమ ఎంత ఘనమైనదో లోకానికి చాటుకోవటానికి నువ్వు రథంలోంచి కిందకి దూకేవా తండ్రి. అయిపోయింది రేం చేద్దాం, ఓకే ఇప్పుడు నేను నీకు ఓడిపోతున్నా. ఏహి ప్రఫుల్లాంబుజపత్ర నేత్ర, నీ ఆ దివ్య నేత్ర సౌందర్యాన్ని అలా నువ్వు పడుతుంటే కూడా ఎంత అందంగా ఉందయ్యా, ఇంత నీ పాలిన విశాల నేత్రాలోని దర్శించని ఆయన పిలుస్తాడు భీష్మ పితామహుడు. సో భగవంతుడు భక్తుడి కోసం ఏమైనా చేస్తాడండి, అందుకోసమనే భక్తుడి మాట చాలా గొప్పది, భగవంతుడి మాట కంటే ఇది జ్ఞాపకం పెట్టుకోండి.